ஜெய ஸ்ரீ கிருஷ்ண சைதன்யா பிரபு நித்யானந்த ஸ்ரீ அத்வைத கதாதர ஸ்ரீவாசாதி கௌர பக்த விருந்த ஹரே கிருஷ்ணா ஹரே கிருஷ்ணா கிருஷ்ண கிருஷ்ணா ஹரே 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 ராம ஹரே ராம 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 ஹரே 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 கிருஷ்ணா. சதுர்த்தனது ஸ்ரீமத் பாகவதம் பதவஸ்கந்தம் 20வது அத்தியாயம் 18வது ஸ்லோகம். தனுர்வியதி மாஹேந்திரம் நிர்குணம் ச குணின்யபாத் வ்யக்தே குண வ்யக்திகரே வ்யக்தே குண வ்யதிகரே குணவான் புருஷோ யதா குணவான் புருஷோ யதா தனுர்வியதி மாஹேந்திரம் நிர்குணம் ச குணின்யபாத் வ்யக்தே குண வ்யதிகரே குணவான் புருஷோ யதா தனுர்வியதி மாஹேந்திரம் நிர்குணம் ச குணின்யபாத் வ்யக்தே குண வ்யதிகரே குணவான் புருஷோ யதா. தனு திபோ ரெயின்போ வேதி வித் இன் தி ஸ்கை மகா இந்திரம் ஆஃப் லார்ட் இந்திரா நிர்குணம் வித்தவுட் குவாலிட்டிஸ் ஆர் வித்தவுட் ஏ பவுஸ்டரிங் ச ஆல்சோ குணினி வித் இன் தி ஸ்கை விச் ஹேஸ் டெஃபினட் குவாலிட்டிஸ் லைக் சவுண்ட் அபாத் அப்பியர்ட் வ்யக்தே வித் இன் தி மேனிஃபெஸ்ட் மெட்டீரியல் நேச்சர் குண வெத்திகரே விச் கன்சிஸ்ட் ஆஃப் தி இன்டராக்ஷன்ஸ் ஆஃப் மெட்டீரியல் குவாலிட்டிஸ் அகுணவான் ஹீ ஹூ ஹேஸ் நோ கான்டாக்ட் வித் மெட்டீரியல் குவாலிட்டிஸ் புருஷா தி சுப்ரீம் பர்சனாலிட்டி யதா ஜஸ்ட் ஆஸ் ட்ரான்ஸ்லேஷன் பர்புட் பை ஹிஸ் டிவைன் கிரேஸ் ஸ்ரீ பக்தி வேதாந்த சுவாமி ஸ்ரீல பிரபுபாத் ஜெய் ஸ்ரீ ட்ரான்ஸ்லேஷன். When the curved bow of Indra, the rainbow, appeared in the sky, which had the quality of thundering sound, it was unlike ordinary bows, because it did not rest upon a string. Similarly, when the Supreme Personality of Godhead appears in this world, which is the interactions of material qualities, he is unlike ordinary persons, because he remains free from all material qualities and interdependent of all material conditions. And independent of all material conditions. Purport. Srila Prabhupada comments as follows. Sometimes, in addition to the roaring thunder of the clouds, there is an appearance of a rainbow, which stands as a bow without a string. Usually, the bow stays in the curved position because it is tied at two ends by the bowstring. But in the rainbow, there is no such string, and yet it rests in the sky so beautifully. Similarly, when the Supreme Personality of Godhead descends to this material world, he appears just like an ordinary human being, but he is not resting on any material condition. In the Bhagavad Gita, the Lord says that he appears by his internal potency, which is free from the boundaries of the external potency. What is bondage for the ordinary creature is freedom for the personality of Godhead. Om Ajnana Timirandasya Jnananjana Shalakaya Chakshuran Vilitam Yena Tasmai Shri Gurave Namaha Sri Chaitanya Mano Bhishtam Sthapitam Yena Bhutale Swayam Rupakada Mahyam Dadati Sabhadantikam Namavo Vishnu Padaya Krishna Prasthaya Bhutale Srimate Bhaktivedanta Swaminiti Namine Namaste Saraswati Deve Gauravani Pracharine Nirvisesha Sunyavadi Patshatyudesha Tarine Jai Sri Krishna Chaitanya Prabhu Nityananda Sri Advaita Gadadhara Srivasadi Gaurava Bhakta Vrinda Hare Krishna 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 Hare 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 Ram Hare Ram 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 Hare 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 Krishna. భాగవతంలో ఈ ప్రళంబాసుడు వధ తర్వాత దావాగిని ప్రశమనం దావాగిని ఉపసంహారం అంతా అయిపోయిన తర్వాత అందరూ కూడా ఎంతో సంతోషపడుతూ ఇంటికి వెళ్ళిపోయారు. గోప బాలురందరూ కూడా ఏం చేశారంటే ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గోప వనితలకి మొత్తం బృందావన వాసులందరికీ కూడా జరిగింది చెప్పారు. ఈ విధంగా ప్రళంబాసుడు బలరాముని చేతిలో వదిలించబడ్డాడు. తర్వాత మన కృష్ణుడేమో దావాగిని అంతటిని కూడాను ఆయన పూర్తిగా ఉపసంహరింపజేసి మమ్మల్ని అందరినీ కూడా ఆ అగ్ని జ్వాలల నుంచి మమ్మల్ని గోవుల్ని అన్నింటినీ కూడా కాపాడాడు అని చెప్పి వాళ్ళు ఎంతో కదలి కదలిగా చెప్పుకున్నారు. చెప్పుకున్న తర్వాత ఇంతలో వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం శరదృతు వచ్చింది. ఆ వర్షాకాలం వచ్చినప్పుడు బృందావనం ఏ విధంగా ఉంది, శరదృతువులో బృందావనం యొక్క వాతావరణం ఏ విధంగా ఉంది అనేటువంటిది సుఖదేవ గోస్వామి వివరిస్తున్నారు. సుఖదేవ గోస్వామి కృష్ణుడికి లేదని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు దాకా రాక్షస సంహారం అంతా కూడా జరిగిపోయింది. ఇప్పుడు కృష్ణుడికి లీలల్ని మరింత ఇనుమడింపజేయడం కోసం కృష్ణుడికి లీలా స్థలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కృష్ణుడి లీలలు జరిపే స్థలం ఏది అంటే బృందావన ధామం. ఆ లీలా స్థలం యొక్క దివ్య వాతావరణాన్ని ఇక్కడ సుఖదేవ గోస్వామి వివరిస్తున్నారు. చెప్పడం ఏమిటి అంటే శాస్త్రాలు భగవంతుని యొక్క నామానికి రూపానికి గుణానికి ఆయన యొక్క దివ్యమైన పరివారానికి ఆయన యొక్క ధామానికి అన్నిటికీ వ్యత్యాసం లేదు, అవన్నీ కూడా భగవంతుడితో సమానం అని చెప్తున్నాయి. బృందావనంలో ఉన్నటువంటి ప్రకృతి వాతావరణాన్ని ఇక్కడ వివరిస్తున్నారు సుఖదేవ గోస్వామి. అంటే ధామం యొక్క ఒక పవిత్ర పుణ్యక్షేత్రం యొక్క వాతావరణం ఏ విధంగా ఉంది అనేటువంటిది వివరిస్తున్నారు. దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైనా పుణ్యక్షేత్రానికి వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి వాతావరణాన్ని మనం ప్రతి పుణ్యక్షేత్రంలో కూడా చూడొచ్చు. ఏ పుణ్యక్షేత్రానికి వచ్చినా సరే ఇక్కడ సుఖదేవ గోస్వామి వివరించినటువంటి వివరణల ప్రకారంగా ఆ పుణ్యక్షేత్రంలో చూసేటువంటి ఆ వాతావరణం ద్వారా మనం ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవచ్చు, ఎన్నో భగవంతునికి సంబంధించిన అంశాలు గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు దాకా ఆకాశంలో ఉన్నటువంటి మేఘాల గురించి, ఆకాశం గురించి, సూర్యుడి గురించి, సూర్యుడు అందరికీ ఏ విధంగా సూర్యకాంతిని ఇస్తాడో చెప్పాడు. మేఘాలు వెనకాల నాకు నీరు ఉంటుందా లేదనేటువంటి కూడా చూసుకోకుండా పూర్తిగా ఏ విధంగా వర్షిస్తుందో చెప్పారు. చెప్పేటువంటి ప్రతిసారి కూడా దానికి ఒక తత్వాన్ని జోడించి చెప్తున్నారు. నిజంగా దానం ఇచ్చేటువంటి వ్యక్తి, స్వార్థం లేనటువంటి వ్యక్తి నాకంటూ ఉందా అనేటువంటి చూసుకోకుండా ఏ విధంగా అయితే ఇస్తాడో అలా ఈ మేఘాలు వర్షిస్తున్నాయని చెప్పారు. ఈ విధంగా ఎన్నో ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ ఈరోజు మన శ్లోకంలో సుఖదేవ గోస్వామి ఏమని వివరిస్తున్నారు అంటే ఇంద్రధనస్సు గురించి చెప్తున్నారు. సహజంగా మనం ఇంద్రధనస్సు ఎప్పుడు చూడగలమంటే వర్షాకాలంలోనే చూడగలం. ఆ వర్షాకాలంలో కనబడేటువంటి ఇంద్రధనస్సు ఏ విధంగా ఉంది అని అంటే తాడు లేనటువంటి ధనస్సు. అది ధనస్సుకి వింటి నారి అనే ఉంటుంది. వింటి నారి అని అంటే ఆ విల్లుకి కట్టేటువంటి తాడు. ఆ తాడు కట్టడం వల్ల విల్లు వంగి ఉంటుంది, దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఈ ఇంద్రధనస్సు అన్ని ధనస్సు లాంటిది కాదు. అన్ని ధనస్సులకి తాడు కట్టితే అది ధనస్సు అవుతుంది. కానీ ఈ ఇంద్రధనస్సు మాత్రము ఎటువంటి తాడు లేనటువంటి ధనస్సు. ఇది అన్ని ధనస్సులాగా కాదు. పేరుకి ఇది ధనస్సు అని చెప్పి మనం పిలిచినా గాని ఇంద్రధనస్సు అని చెప్పబడేటువంటిది ఇదేమిటి, తాడు లేనటువంటి ధనస్సు. దాన్ని ఏ విధంగా చెప్తున్నారంటే సుఖదేవ గోస్వామి భగవంతుడు కూడా ఈ భౌతిక జగత్తులో అవతరించినప్పుడు ఏ విధంగా అయితే ఇంద్రధనస్సు తాడు మీద ఆధారపడకుండా ఉందో అదేవిధంగా భగవంతుడు అవతరించినప్పుడు ఆయన ఏ విధమైనటువంటి భౌతికమైన లక్షణాల మీద ఆధారపడకుండా, ఏ విధమైనటువంటి భౌతిక వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఆయన ఆవిర్భవిస్తాడు అని చెప్తున్నారు. ప్రభుపాద గారు భాష్యులు ఏం చెప్తున్నారంటే, వర్షాకాలంలో అప్పుడప్పుడు మనకి ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఇంద్రధనస్సు అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ ఇంద్రధనస్సు అనేటువంటి దానికి తాడు లేదు. మామూలుగా ఒక ధనస్సుకి తాడు కావాలి, దీనికి ఏమి తాడు లేదు, కానీ ఇది స్వతంత్రంగా ఉంది. అలా భగవంతుడు అవతరించినప్పుడు సంభవామి ఆత్మమాయ అని భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్లుగా, ఆయన సంభవామి ఆత్మమాయ అంటే తన యొక్క ఆధ్యాత్మిక శక్తితో, తన యొక్క అంతరంగ శక్తితో ఆయన ఆవిర్భవిస్తున్నాడే గాని బాహ్యంగా బహిరంగ శక్తి మీద ఆయన ఏ రకమైనటువంటి ఆధారం కూడా తీసుకోవడం లేదు. సమస్త శక్తులు ఆయన మీద ఆధారపడి ఉన్నాయే కానీ ఆయన ఈ బాహ్య శక్తి మీద ఆధారపడడం లేదు, తన అంతరంగ శక్తితో ఆయన ఆవిర్భవిస్తున్నాడు. ఇక్కడ భగవంతుడు అవతరించినప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఆయన మనలాగే త్రిగుణాలకి ప్రభావితం అవుతాడని, లేదనంటే అజ్ఞానం చేతి ఈ రకమైన భావనలు మనం చెప్పుకుంటూ భగవంతునికి భౌతిక లక్షణాల దృష్టిలో మనము పరిగణన చేస్తూ ఉంటాం. మనము భగవంతుణ్ణి భౌతికమైనటువంటి లక్షణాల దృష్టిలో చూస్తూ ఉంటాం. అందుకనే శాస్త్రాల్లో ఒక చోట మనకు చెప్పబడింది, భగవంతునికి అర్చామూర్తిని మనం చూసినప్పుడు అది రాయి గాని చెక్క గాని లేకపోతే లోహం గాని అని భావించేవాడు, వైష్ణవుని సాధారణ వ్యక్తి అని భావించేవాడు, లేకపోతే గురువుని ఏదో ఒక మామూలు మానవుడు అని చెప్పి తలచేవాడు, అటువంటి వ్యక్తి ఎవరు అంటే రాతి గుండె కలిగిన వాడు అని చెప్పి శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే భగవంతుడు పూర్తిగా భౌతిక గుణాల చేత ప్రభావితం కానివాడు, ఆయన ఎంత మాత్రం కూడా భౌతిక గుణాల చేత ఆధారపడి లేడు. ఈ విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. భగవద్గీతలో కృష్ణుడు ఒక శ్లోకం చెప్తాడు, నా భక్తుడైనటువంటి వాడు ఎక్కడికి వెళ్ళినా గాని అన్నిట్లో కూడా నన్ను చూస్తాడు, అదేవిధంగా నా భక్తుడైన వాడు నాలో అన్ని చూస్తాడు. అటువంటి నా భక్తుడికి నేను దూరంగా ఉండకపోను, ఆయన నాకు దూరంగా ఉండకపోడు. అంటే ఎప్పుడు నేను ఆయన దగ్గర ఉంటాను, అతను నా దగ్గర ఉంటాడు. మనం ఏ విధంగా బయట మనం ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నాము, ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నప్పుడు ఇక్కడ మనం భగవంతుని ఏ విధంగా చూడాలని చెప్పి తెలుసుకోవడానికే చక్కటి ఉదాహరణలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. నిన్న కృపామయ ప్రభు చెప్తున్నట్లుగా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ ఉదాహరణలన్నీ కూడా బలంగా గుర్తుపెట్టుకోవడానికి కోసం అని చెప్పి ఆచార్యులు ఏం చేశారంటే, ప్రతిదీ కూడా ప్రకృతితో పోలుస్తూ ఉదాహరణలు చెప్తూ మనకి తత్వాన్ని తెలియజేస్తున్నారు. నిన్న ఆ ప్రభు చెప్పినట్లు అనువాదం అంటే అర్థం ఏంటంటే, క్లిష్టమైన విషయాన్ని తీసుకుని దాన్ని సరళీకృతం చేసి అందరికి అర్థమైన రీతిలో అందించడం. తత్వమైనటువంటిది ఎంతో క్లిష్టంగా మనకు అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటే ఆచార్యులు దానిని భౌతికమైనటువంటి ఉదాహరణ రూపంలో మనకి అనుకూలంగా మనం నిత్యము చూస్తుండేటువంటి ప్రకృతి యొక్క ఉదాహరణ రూపంలో వివరించి దాని నుంచి మనకి తత్వాన్ని అర్థమయ్యేటట్లు చేస్తున్నారు. ఇక్కడ ఈ రోజు లోకంలో కూడా అదే సుఖదే గురుసం చెప్తున్నారు. ఇంద్రధనస్సు ఏ విధంగా అయితే తాడు మీద ఆధారపడకుండా ఉందో, ప్రత్యేకమైన ధనస్సుగా ఉందో, భగవంతునికి అవతరణ కూడా అంతే, అది కూడా భౌతికమైనటువంటి త్రాడు మీద ఆధారపడి లేదు. ఎందుకంటే శాస్త్రం ప్రకారం భౌతికమైన గుణాలని కూడా త్రాడుతోనే పోలుస్తారు. మనం త్రిగుణాల చేత బందీలమై ఉన్నామంటే మూడు తాళ్ల చేత బందీలమై ఉన్నాం. భగవద్గీత పుస్తకంలో మీరు చూసే ఉంటారు, పైన కృష్ణుడు ఉంటాడు, కింద ముగ్గురు స్త్రీలు ఉంటారు, సత్వగుణం రజోగుణం తమోగుణం, ఇలా తాళ్ళు వేసి బంధించేసి ఉంటారు. కింద వాడు మూడు గుణాల చేత నానా రకాలుగా కట్టివేయబడి ఉండి కాళ్ళు చేతులు అన్ని మొత్తం. కానీ భగవంతుడు అటువంటి ఆ భౌతిక గుణాలు అనేటువంటి త్రాళ్ల మీద ఆయన ఆధారపడలేడు, వాటి చేత ప్రభావితము కాడు. ఈ సత్యం మనం ఈ రోజు శ్లోకం నుంచి తెలుసుకోవాల్సినటువంటి. ఇకపోతే ఈరోజు భక్తులందరికీ కూడా అత్యంత ముఖ్యమైనటువంటి చాలా చాలా శుభకరమైనటువంటి రోజు ఈరోజు ఏమిటి అంటే విజయదశమి. ఈ విజయదశమి నాడు చాలా ముఖ్యమైనటువంటి సన్నివేశాలు జరిగాయి. ఈరోజు మనకు వచ్చిన శ్లోకం కూడా ఎంతో అనుసంధానంగా వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే భగవంతునికి ఆవిర్భావం గురించి చెప్తున్నటువంటిది ఈ శ్లోకం, ఇంద్రధనస్సు యొక్క వర్ణన గురించి చెప్తున్నటువంటిది ఈ శ్లోకం. ఇంద్రధనస్సు అంటే మీ అందరికీ కూడా తెలుసు, విబ్జియార్ అంటారు. ఇంద్రధనస్సు అంటే ఏడు రంగులతో ఉంటుంది అన్నమాట. విబ్జియార్ అంటే వైలెట్, అదేవిధంగా ఇండిగో, అదేవిధంగా బ్లూ, అదేవిధంగా ఎల్లో, గ్రీను, ఆరెంజ్, రెడ్ అనమాట. మొత్తం ఏడు రంగులతో ఉంటుంది అనమాట. ఈ ఏడు రంగులతో కూడుకున్నటువంటి ఇంద్రధనస్సుని ప్రతి ఒక్క తత్వంలో కూడా మనం చూస్తే దాన్ని ఎంతో శుభకరమైనటువంటి దానిగాను, ఎంతో విజయం సాధించిందని గాను భావిస్తారంట. చాలా తత్వాల్లో, హిందూ తత్వమే కాకుండా ఇంకా ఇతర తత్వాల్లో కూడా ఇంద్రధనుస్సుకి చాలా ప్రముఖమైనటువంటి స్థానం ఉంది. ఇక్కడ కొన్ని ఉదాహరణలు మనకు చెప్తున్నారు. గ్రీకు తత్వంలో చూసామనుకోండి, ఇంద్రధనుస్సుని ఏమని భావిస్తారంటే, భగవంతుని యొక్క దూత స్వర్గం నుండి భూలోకానికి చూపిస్తున్నటువంటి మార్గము అని చెప్తారు. అంటే ఇంద్రధనుస్సు చూసినప్పుడు గ్రీకులు గుర్తు తెచ్చుకుంటారంట, మనం చివరికి ఈ మార్గం ద్వారా స్వర్గానికి, మన భగవంతుని దగ్గరికి వెళ్ళాలి అని అర్థం చేసుకుంటారంట. అదేవిధంగా చైనా వాళ్ళకి సంబంధించిన తత్వంలో చూసినట్లయితే, ఈ ఇంద్రధనుస్సు అనేటువంటిది ఏంటంటే, పైన భగవంతుని యొక్క రాజ్యానికి అడ్డంగా వేసినటువంటి ఒక పైకప్పు అంటాం చూడండి. ఆ విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి దేవత భగవంతుని యొక్క రాజ్యాన్ని కప్పివేసినటువంటి సన్నివేశం అంట. ఆ ఇంద్రధనుస్సు చూడగానే వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు, భగవంతుని యొక్క రాజ్యం మనకు గుర్తు చేస్తున్నది ఈ దేవత అని చెప్పి వాళ్ళు తలుచుకుంటారు. ఇంకా హిందూ తత్వంలో చూసినట్లయితే, ఉత్తర భారతదేశం ఆ పక్కంతా కూడా ఈ ఇంద్రధనుస్సుని వాళ్ళు ఏమని నమ్ముతారంటే, ఇది వాస్తవంగా ఇంద్రధనుస్సు. ఇంద్రధనుస్సు అంటే ఇంద్రుడు ఉరుములు మెరుపులు సృష్టించడానికి వచ్చిన ఏర్పడేటువంటి ధనస్సు ఇది, ఇంద్రధనుస్సు. మనం చదువుకున్నటువంటి వైజ్ఞానిక పరంగా ఏమిటంటే, ఇది దేనివల్ల వచ్చింది, సూర్యకాంతి తేమ పైన పడినప్పుడు మన కళ్ళకి కనిపించేటువంటి ఈ దృష్టే ఇంద్రధనుస్సు రంగులు అని చెప్పి. మీలో చిన్నప్పుడు ఈ ప్రయోగం ఎవరైనా చేశారా? చక్రం ఇంద్రధనుస్సు మొత్తం 7 రంగులు వేసేసి ఆ చక్రం సైన్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మేము పెట్టేవాళ్ళం. ఇంద్రధనుస్సు 7 రంగులు కూడా ఒక చక్రంలో అట్టముక్కలో వేసేసేసి దాన్ని ఒక చిన్న కడ్డీకి మనం పెట్టేసి ఎవరైనా వచ్చినప్పుడు దాన్ని తిప్పేస్తే గిర్రం తిరుగుతుంది, తిరిగినప్పుడు ఒకే రంగు కనపడుతుంది. ఏం రంగు అది? తెలుపు కనపడుతుంది అన్నమాట. అలా సూర్యుని యొక్క కాంతిలో, సూర్యుని యొక్క కాంతి మనకి తెలుపుగా కనపడుతున్నప్పటికీ కూడా దానిలో 7 రంగులు దాగి ఉన్నాయని చెప్పి చెప్పడం కోసం ఒక ప్రయోగాత్మకంగా చూపిస్తూ ఉంటారు. కానీ సంప్రదాయం ప్రకారం, మన యొక్క ఆచారాల ప్రకారము ఇంద్రధనుస్సుని ఏ విధంగా భావిస్తారంటే, విష్ణు యొక్క అవతారంగాను రాముని యొక్క ధనుస్సుగాను ఉత్తర భారతదేశంలో వాళ్ళు భావిస్తారు. ఇంద్రధనుస్సు వచ్చిందంటే ఇది ఎంతో శుభకరమైనటువంటిది అని చెప్పి వాళ్ళు తలుస్తారు అన్నమాట. అందుకనే బెంగాలీలో కూడా దీన్ని ఏమంటారంటే రామధను అని చెప్పి అంటారు. అంటే రాముని యొక్క ధనుస్సు అని చెప్పారు. ఇంకా దీని గురించి చాలా తత్వాలు ఏమని చెప్తున్నాయంటే, నోర్స్ అనేటువంటి ఒక తత్వం ఉందంట. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంద్రధనుస్సు గురించి, భగవంతునికి నన్ను ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవులకి మధ్య ఒక వంతెన అది అని చెప్తున్నారు. అందరూ చెప్పేటువంటిది ఇంద్రధనుస్సు గురించి ఏంటంటే, ఇది భగవత్ సంబంధమే. ఇక్కడ సుఖదేవ గోస్వామి కూడా ఇంద్రధనుస్సుని భగవత్ సంబంధంగానే తీసుకొని చెప్తున్నారు. ఇంద్రధనుస్సు ఏ విధంగా అయితే తాడు లేకుండా ఉందో, భగవంతుడు అదే విధంగా ఆయన అవతరించినప్పుడు ఈ భూలోకంలో భౌతిక గుణాలనే తరాల చేత ఏమాత్రం ఆధారపడకుండా, ప్రభావితం కాకుండా ఉంటాడు. ఇంకా ఇతర సంప్రదాయ ఇతర ఈ క్రైస్తవులు జూదులు ఈ వీళ్ళ యొక్క తత్వంలో చూసినట్లయితే, ఇంద్రధనుస్సుని ఏ విధంగా భావిస్తారు అంటే, వాళ్ల యొక్క చరిత్రలో ఏంటంటే ఒక పెద్ద వరద వస్తుంది అన్నమాట. నోహ అనేటువంటి ఒక పెద్ద వరద వస్తుంది. ఆ వరదంతా వెలిసిపోయిన తర్వాత అప్పుడు ఇంద్రధనుస్సు ప్రత్యక్షమయ్యి అప్పుడు అక్కడ వాళ్ళకి ఒక భగవంతుడు అభయం ఇస్తాడంట. మీరు ఇంకేం భయపడాల్సిన పని లేదు, ఈ రోజు నుంచి మీకు విజయమే. ఎందుకు విజయం అంటే, ఇంకా మళ్ళీ ముందు భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇటువంటి వరదలు రాకుండా నేను చూసుకుంటాను. మీకు ఎంతో నష్టం తీసుకొచ్చిన ఈ వరద, ఇంకెప్పుడు కూడా భవిష్యత్తులో ఇటువంటి వరదలు రాకుండా నేను చూసుకుంటానని చెప్పి ఆయన అభయం ఇస్తాడంట. అందుకని ఇంద్రధనుస్సును వాళ్ళు విజయానికి సంకేతంగా, వాళ్ళకి కష్టాలకి ఉపశమనంగా భావిస్తారు. అది ఇంద్రధనుస్సు గురించి అనేక చోట్ల భావించేటువంటి భావనలు. అటువంటి ఇంద్రధనుస్సును సుఖదేవ గోస్వామి ఏమని చెప్తున్నారు అంటే, స్పష్టంగా భగవంతుని యొక్క అవతరణతో పోలుస్తున్నారు. ఇంద్రధనుస్సు మనం కూడా, ఈ వర్షాకాలం వచ్చింది సరైన సమయంలో మనకి శ్లోకం వచ్చింది, వర్షాకాలంలో ఇంద్రధనుస్సు వచ్చినప్పుడు ఆ భగవంతుని యొక్క అవతరణ మనం గుర్తుకు తెచ్చుకోవచ్చు. ఆయన అవతరణ ఆ ఇంద్రధనుస్సు ఏ విధంగా తాడు లేకుండా ఉందో, అదేవిధంగా ఆయన అవతరణ భౌతిక గుణాలతో సంబంధం లేకుండా ఉంటుందని చెప్పి తలుచుకోవచ్చు. ఈ విజయదశమి రోజున మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మరికొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటిది ఏంటంటే రావణ సంహారం. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, ఆవృతం జ్ఞానమేతేనా జ్ఞానినో నిత్య వైరిన కామరూపేణ కౌంతయ్య దుష్పురే నానలేనచ్చ. కౌంతయ్య, మనకున్నటువంటి శత్రువు ఒకటే. అదేమిటి అని అంటే, నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు శత్రువు వీళ్ళు శత్రువు అని, వాళ్ళంతా కాదు, కామం అనేటువంటిది శత్రువు. జ్ఞాని యొక్క జ్ఞానాన్ని కప్పివేసింది, నిత్య వైరి, ఎప్పుడు కూడా అతనికి నిత్యము శత్రువుగానే మెలుగుతూ ఉంది. ఏమిటది అనంటే కామరూపేణ, కామం అనేటువంటిది దుష్పూరే నానలేనిచ అణచశక్తముగా అనేటువంటిది. అది అణచాలంటే కూడా కుదరనటువంటిది. అటువంటి దాన్ని ఒక ప్రతీకగా చూపించేటువంటి వాడు రావణాసురుడు. అటువంటి రావణాసురుడిని సంహరించినటువంటి రోజు ఈ రామనవమి, ఈ విజయదశమి. ఈ విజయదశమి తర్వాత ఇంకొక 20 రోజుల తర్వాత, అంటే కార్తీక మాసానికి ఒక 14 రోజుల తర్వాత, అప్పుడు రాముడు ఏం చేస్తాడంటే సీత, హనుమాన్, లక్ష్మణుడు వాళ్ళందరితో కలిసి అయోధ్యకి తిరిగి వస్తాడు. ఆయన వస్తున్నాడు కదా అని చెప్పేసి అయోధ్యలో వాళ్ళంతా కూడా దీపాలు వెలిగిస్తారు అనమాట. దాన్ని మనం ఏ విధంగా జరుపుకుంటాము, దీపావళిగా జరుపుకుంటాం. కానీ రావణాసురుడు సంహరించింది ఈ రోజున. ఎవరైతే కామానికి ప్రతిరూపంగా ఉన్నాడో అటువంటి రావణాసురుడు చనిపోయినటువంటి రోజు ఈ రోజు. మనమంతా కూడా ఆ శ్రీరామచంద్రుని ప్రార్థించాలి. అనాది కాలంగా పేర్కొని పోయినటువంటి కామం ఏదైతే ఉందో మన హృదయాల్లో, ఆ కామం అంతా కూడా పూర్తిగా నిర్మూలించబడాలి అనేటువంటిది మనము స్వచ్ఛందంగా నిజాయితీగా హృదయపూర్వకంగా చేయవలసినటువంటి ప్రార్థన ఈరోజు. ఆ రావణాసుని సంహరించినటువంటి రోజు ఈ విజయదశమి రోజు. ఇదే ఇంకొక పురాణంలో చూసినట్లయితే మహిషాసురుడు అనేటువంటి గొప్ప రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడితో దుర్గాదేవి 9 రోజులు విపరీతంగా పోరాడిన తర్వాత, 9 రోజులు విపరీతంగా పోరాడిన తర్వాత 10వ రోజు ఈరోజు దశమి రోజు సంహరించేస్తుంది అన్నమాట. మహిషాసురుడిని సంహరించినటువంటి రోజు. మహిషాసురుడు అన్నారంటే అతను మహిషం, మహిషం యొక్క రూపాన్ని కలిగి ఉన్నటువంటి అసురుడు. ఈ మహిషాసురుడు కూడా లోకాన్ని ఎంతగానో ఇబ్బందులు పెడుతున్నవాడు. అతను ఈరోజు దుర్గాదేవి చేతిలో హతమైపోయాడు. అందుకని ఈరోజు విజయదశమి అని చెప్పేసి ఎంతో ఘనంగా వేడుకలు జరుపుకుంటారు. ముఖ్యంగా విజయవాడలో చూసినట్లయితే అక్కడ కనదుర్గమ్మ కొండ మీద విపరీతంగా ఉంటారనమాట. చాలా మంది లక్షల్లో వస్తారు జనం. చాలా అద్భుతంగా చేస్తారు ఈ పండుగ అక్కడ. ఉత్తర భారతదేశంలో కూడాను చాలా చోట్ల బాగా చేస్తారు. ఈ విజయదశమి రోజున మహిషాసురుడు సంహరించబడినటువంటి రోజు. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే విజయదశమి రోజున, ఇది మామూలుగా మనం విజయదశమి రోజున అందరూ కూడాను దసరా అని చెప్పేసి పిలుస్తుంటారు. మామూలుగా నేను దసరా అని పిలుస్తుంటే దానికి వివరణ ఏమనిస్తున్నారంటే, దసరా అనంటే అది పేరు దశహర అనేటువంటి పేరు నుంచి వచ్చిందంట. దశహర అనంటే 10ని హరింపజేయడం, ఒక 10ని హరింపజేయడం అంట. ఏమిటో 10 ఉన్నాయంట, ఆ 10ని హరింపజేసేటువంటి రోజు అంట ఇది దశహర. అది దసరా. ఏమిటి ఆ 10? మనకు తెలిసినవే, కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్య మనసు బుద్ధి అహంకార చిత్త సంకల్ప, చిత్తమున్న సంకల్పమున్న ఈ అరిషడ్ వర్గాలు 6. అదేవిధంగా ఈ మనసు బుద్ధి అహంకారం అనేటువంటివి ఉన్నాయి, వాటిని జయించడము. చిట్ట చివరిది వచ్చి సంకల్పం. సంకల్పం అంటే డిజైర్, కోరిక. కృష్ణుడి నుంచి వాంఛ అని చెప్పి అంటాం చూడండి. కృష్ణుడి నుంచి స్వతంత్రంగా భోగించాలి అనేటువంటి వాంఛ ఒకటి రావడం వల్లే జీవుడు ఇక్కడ పతనమైపోయాడని చెప్తారు. కృష్ణుడి నుంచి స్వతంత్రంగా భోగించాలని కోరిక వచ్చినటువంటి మరుక్షణమే జీవుడు మాయకి వశమైపోయాడంట. అందుకనే వాంఛ, భోగ వాంఛ. ఈ 10ని కూడాను హరింపజేసుకోవడానికి ప్రయత్నించవలసినటువంటి రోజు ఈ దశ. అవలక్షణాలని కూడా హరింపజేసుకోవడానికి ప్రయత్నించాల్సిన రోజు కాబట్టి ఇది దశహర లేదా దసరా అని చెప్పి పిలువబడుతుందంట. ఈ దసరా రోజున జరిగిన ఇంకొక విశేషం ఏంటంటే, పాండవులు వనవాసానికి వెళ్లిన తర్వాత 12 సంవత్సరాలు అక్కడ వనవాసం చేసేసి తర్వాత మళ్ళీ 1 సంవత్సరం అజ్ఞాతవాసం కూడా పూర్తి చేసి, ఇంకా వాళ్ళు అజ్ఞాతవాసం పూర్తి అయిపోయింది. ఆ సమయంలో ఏమవుతుందనంటే, వీళ్ళని ఏదో విధంగా వీళ్ళకి గుట్టు బయట పెట్టినట్లయితే ఉన్న ఒప్పందం ప్రకారంగా మళ్ళీ ఇంకొక 12 సంవత్సరాల వనవాసం, ఇంకొక 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో దుర్యోధనుడు ఏం చేస్తాడంటే, భీష్ముడు కర్ణుడు అందరినీ వెంట పెట్టుకునేసి ఏం చేస్తాడు, విరాటుడి దగ్గరికి వచ్చేస్తాడు. విరాటుడి దగ్గరికి వచ్చి విరాటుని యొక్క రాజ్యం పైన దండెత్తుతాడు అనమాట. దండెత్తినప్పుడు ఏం చేస్తాడంటే, వాళ్ళకి ఆ విరాటుని కుమారుడు ఎవరు, ఉత్తర కుమారుడు. ఆయన ఏం చేస్తాడంటే, నేను వాళ్ళని అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి ఎంతో ఉత్సాహంగా ముందుకెళ్తాడు అనమాట. ముందుకెళ్ళి ఏదైనా చేయడానికైనా సరే నాకు సరైనటువంటి రథం సారథి లేడు, సరిగా రథం తోలేడు ఉంటే నా వాళ్ళకి నా తడగా చూపిస్తానని చెప్పాడు. అని అంటే ఈ బృహనల్ల రూపంలో ఉంటాడు అర్జునుడు అక్కడ. వాళ్ళందరూ కూడా గుప్త రూపాల్లో ఉంటారు అక్కడ, వాళ్ళందరూ కూడా గుప్త రూపాల్లో ఉంటారు. ఏమిటి, ఈయనొచ్చి ధర్మరాజు వచ్చేసి కొంకణ బట్టుగా ఆయన విదూషకుడు రూపంలో ఉంటాడు. అర్జునుడేమో బృహన రూపంలో నాట్యం చేస్తూ కీర్తన నాట్యాలు నేర్పుతూ ఉంటాడు. భీముడేమో ఆయన అక్కడ వంటలు చేస్తూ ఉంటాడు అనమాట. అదేవిధంగా ఈ ఎవరు నకులుడు సహదేవుడు వీళ్ళు ఏం చేస్తారు, గుర్రంశాలు చూసుకుంటూ ఉంటారు. గుర్రంశాలు చూసుకోవడం, దానిని పరిరక్షణ ఆలనాపాలన చూసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తుంటారు. ప్రభుపాదుల వారు కూడా, నాకు భక్తులు చెప్తుంటే విన్నాను, ప్రభుపాదుల వారు కూడా మనకి ఏవో ముఖ్యమైన 5 నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు ఇస్కాల్లో ఉన్న వాళ్ళని చెప్పి చెప్తారండి. ఒకటి వచ్చి ప్రచారము, రెండోది వచ్చి కీర్తన నాట్యము, మూడోది వచ్చి వాహనాలు నడపడము, నాలుగోది వచ్చి వంటలు చేయడము, ఇంకోటి కార్యనిర్వహణ ఆలన పాలన చూసుకోవడం. ఇక్కడ వీళ్ళు 5 కూడా పాండవుల్లో, ఒకరు వచ్చి ప్రచారం, ఎవరు ధర్మరాజు వచ్చి ప్రచారం, ఈయనకి సలహాలు ఇవ్వడము, ధర్మం గురించి చెప్తూ ఉండడం రాజుకి, విరాట రాజుకి. ఇంకొకరు వచ్చి వంట, ఇంకొకరు వచ్చి కీర్తన నాట్యము, అదేవిధంగా మిగతా వారు వచ్చి వాహనాలు తోలడము, వాహనాలు ఆలనాపాలన చూసుకోవడము. అంటే అప్పుడు వాహనాలు అంటే గుర్రబండ్లు అవే కదా, అవి చూసుకోవడం. ఈ విధంగా ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్పిన 5 కూడా అందులో సమానంగా ఉన్నాయి. వాళ్ళ 5 కూడా అది నేర్చుకున్నారు. ఒక పరిపూర్ణమైన రాజు కావాలంటే ఏ విధంగా ఉండాలనేది అని చెప్పేసి నేను చెప్పగా విన్నాను. ఈ విధంగా వాళ్ళు చేస్తున్నప్పుడు ఏమైందంటే, ఈ విరాట్ రాజు రాజ్యంపైకి కౌరవులు దండెత్తి వచ్చినప్పుడు ఉత్తర కుమారుడు ఏం చేశాడంటే, నాకు రథసారథి ఎవరైనా ఉంటే నేను వెళ్ళిపోతానని చెప్పేసి అంటాడు. బృహనల్ ఏం చెప్తాడంటే, సరే నేను వస్తాను పదండి అని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పేసి కూర్చో, ఇప్పుడే నేను కౌరవులకి నా సత్తా ఏంటో చూపించేస్తాను, కళ్ళ ముందు చూపించేస్తానని చెప్పి వెళ్తాడు. సరే అని చెప్పేసి ఆ ఇద్దరంగా ముందుకు తీసుకెళ్లి నిలబెడతాడు అనమాట అర్జునుడు. తీసుకెళ్లి నిలబెట్టిన తర్వాత అక్కడ చూస్తే వాళ్ళంతా దుర్యోధనుడు, భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు, కృపాచార్య, అశ్వత్థామ వీళ్ళందరినీ కూడా అతిరథ మహారాజును చూసేప్పటికీ ఈయనకేమందనంటే పై ప్రాణాలు పైనే పోతాయి. పోయేసేసి ఇంక వెంటనే వెనక్కి తిరిగి వేసేసి వెళ్ళిపోదాం, ఇప్పుడు ఇది సమయం కాదు, మనకి చేయాల్సిన పనే కాదు ఇక్కడ మనం అని చెప్పి వెళ్ళిపోదాం. అది అడ్జస్ట్ ఇది చేస్తానని చెప్పి తడకా చూపిస్తాను, చూపించి నీ తడక అని చెప్పి అంటాడు. ఇక్కడ తడకా చూపించడానికి తడే లేదు, నా దగ్గర పోదాం పదా అని చెప్పి తడిచిపోతుంది నాకు పదా అంటాడు అనమాట. అని అంటే అప్పుడు చెప్తాడు అర్జునుడు, సరే భయపడకు, వాళ్ళు నువ్వు తోలు రథం, నేను వాళ్ళతో యుద్ధం చేస్తాను అని చెప్తాడు. చెప్పినప్పుడు అప్పుడు తనకి నిజ స్వరూపాన్ని కూడా వెల్లడిస్తాడు, ఈ విధంగా నేను అర్జునుడిని అని చెప్పి చెప్తాడు. చెప్పిన తర్వాత సరే మనం ఏం చేస్తామంటే, నేను వాళ్ళతో యుద్ధం చేయాలని నాకు ఆయుధాలు కావాలి, కాబట్టి మనము నా ఆయుధాలు సిమివృక్షం పైన పెట్టేశాము, అక్కడికి వెళ్ళేసి మనం తీసుకొద్దాం రా అని చెప్పి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత అక్కడ అయిపోయింది, అక్కడితో వాళ్ళకి అజ్ఞాతవాసం పూర్తి అయిపోయింది. పూర్తి అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, ఆ చెట్టు మీదకి ఎక్కేసి ఆయుధాలన్నీ కూడా దింపుకుంటారు. ఆయుధాలన్నీ కూడా దింపుకొని టక్కన తీసుకోవడానికి లేదు కదా, ఎంతో కాలంగా అవి ఖాళీగా ఉన్నాయి, 13 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాయి అవి, 1 సంవత్సరం కదా దాచిపెట్టేసింది అజ్ఞాతవాసంలో, 12 సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. 1 సంవత్సరం అంతా ఖాళీగా ఉన్నాయి, క్షత్రియుడికి 1 సంవత్సరం అంతా ఖాళీగా పెట్టేశాడు ఆయుధాలని. అందుకని ఆయుధాలన్నీ దింపుకున్నప్పుడు ఏం చేశారంటే, వాళ్ళు ఆయుధాలకి చక్కగా పూజ చేసి వాటిని స్వీకరించారనమాట. ఆ విధంగా వాళ్ళు ఆయుధాలని పొంది ఆయుధాలను చక్కగా పూజించినటువంటి రోజు కాబట్టి ఈ విజయదశమి రోజు మనం అందరం కూడా ఏం చేస్తాము, ఆయుధ పూజ చేస్తాం. ఇది అక్కడి నుంచి వచ్చింది మన అందుకే. ఇక్కడ మన దగ్గర ఉన్న ఆయుధాలు కానీ, పనిముట్లు కానీ, వాహనాలు కానీ, సాధనాలు కానీ, వాటన్నిటికీ మనం పూజ చేస్తున్నాం. వాళ్ళు వాళ్ళకి ఆయుధాలు దింపుకొనేసి విజయోత్సాహంతో వాళ్ళు ఆయుధ పూజ చేసుకుని ఆయుధాలను ధరించి యుద్ధానికి వెళ్ళారు. అప్పుడు అర్జునుడు ఏం చేశాడు, అతను గాణ్యం తీసుకునేసి యుద్ధానికి వెళ్ళి వాళ్ళందరినీ ఓడించేస్తాడు. చివరికి సమ్మోహనాస్త్రం వేసి అందరినీ పడగొట్టేస్తాడు. ఆ విధంగా ఆయన విజయం సాధించిన రోజు ఈ విజయదశమి రోజు. అందుకని ఈ విజయదశమి అంటే అందరూ కూడా ఆయుధ పూజ చేయడం అనేది అప్పటి నుంచి ఒక ఆచారంగా వస్తుంది అనమాట. ఇంకా కొంచెం ముందుకి త్రేతాయుగంలోకి చరిత్రలో చూసినట్లయితే రాముడి కన్నా ముందు జరిగినటువంటి లీల ఇంకోటి ఏముందంటే, ఇతను కౌత్స అనేటువంటి ఒక శిష్యుడు ఉంటాడు, వరతంత అనేటువంటి ఒక ఋషి దగ్గర అతను శిష్యరికం చేస్తుంటాడు. ఇది ఎప్పుడు జరిగిందంటే రఘుమహారాజు కాలంలో, రఘువంశం కదా, రఘుమహారాజు కాలంలో జరిగింది. ఆయన ఏం చేస్తాడంటే, తన యొక్క గురువుకి మొత్తం కళలన్నీ కూడా నేర్చుకున్న తర్వాత, 14 కళలు నేర్చుకున్న తర్వాత గురువుకి గురుదక్షిణ ఇవ్వాలని చెప్పి వస్తాడు. గురువు గురుదక్షిణ ఇవ్వాలని చెప్పి వస్తే గురువు ఏమంటాడంటే, నాకేం గురుదక్షిణ అవసరం లేదు, గురువుకి నిజమైన గురుదక్షిణ ఏది అంటే, నేను నేర్పిన విద్యలు ఉన్నాయి కదా 14, జాగ్రత్తగా లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తే అదే నాకు పెద్ద గురుదక్షిణ. ప్రత్యేకంగా గురువుకి ఇవ్వాల్సిన గురుదక్షిణ ఏమి ఉండదు. అసలు గురువు కోరుకునే గురుదక్షిణ ఏమిటి అంటే అదే, ఆ నేర్పిన విద్య ఉంది కదా, దాన్ని ఎక్కడ కూడాను భ్రష్టు పట్టించకుండా అది సక్రమంగా జనుల యొక్క ప్రయోజనం కోసం ఉపయోగిస్తే నువ్వు నాకు ఇచ్చి పెద్ద గురుదక్షిణ అదే అని చెప్తాడు. ఇతను అంటాడు, మీరన్నది నిజమే నేను కాదన్ను, అయితే కూడా గురుదక్షిణకి ఎంతో కొంత ఇవ్వాలని చెప్పి చెప్తారు కదా, ఆచారం కోసం అడుగుతున్నాను. నిజంగా అంతరార్థం మీద అదే, నేను అది అర్థం చేసుకున్నాను, ఖచ్చితంగా నేను అది పాటించడానికి నా యొక్క శాయశక్తులు ప్రయత్నిస్తాను, కానీ నేను అడిగేది మామూలుగా ఏదైనా అడగండి అని చెప్తాడు. అని అంటే అప్పుడు ఆయన ఏమంటాడంటే, సరే అట్లయితే మామూలుగా అంటే నేను నీకు 14 కళలు నేర్పాను కదా, ఒక్కొక్క కళకి 1,00,000 బంగారు నాణాలు చొప్పున 14 కళలు నేర్పాను, 14 కోట్ల బంగారు నాణాలు నాకు సమర్పించు. నేను వాటిని అందరి కోసం ఈ విద్యని మరింత పెంపొందించడం కోసం సౌకర్యాల కోసం ఉపయోగిస్తాను అంటాడు. 14 కోట్ల బంగారు నాణాలు అంటే ఈయన పేద బ్రాహ్మణుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే తిన్నగా వెంటనే వెళ్లి రఘుమహారాజును కలిసి, రఘుమహారాజు ఈ విధంగా నేను గురువుకు దక్షిణ ఇవ్వాలంటే ఆయన ఈ విధంగా అడిగాడు నా దగ్గర నుంచి నాకు కావాలి అని చెప్పి చెప్తాడు. అదే సమయంలో ఏమవుతుందంటే రఘుమహారాజు రాజ్యంలో అప్పుల్లో దుర్భిక్ష ఉంటుంది, రఘుమహారాజు కోశాగారం కూడా ఖాళీగా ఉంటుంది. చూడండి, ఒక ఎవరైనా సరే సాధువులు వాళ్ళు ఏదైనా కోరారంటే అది ఎంతమందికి మంచిని చేకూర్చేదే అయి ఉంటుంది. రఘుమహారాజు కోశాగారం కూడా ఖాళీగా ఉంది. అక్కడ ఈ బ్రాహ్మణుడు వచ్చి 14 కోట్ల బంగారు నాణ్యాలు అడిగాడు, ఎక్కడి నుంచి తెచ్చేవాలి? రఘుమహారాజు ఆలోచించి 3 రోజుల తర్వాత కనపడండి మీకు ఇచ్చేస్తానంటాడు. సరే నేను వెళ్ళిపోతాడు కౌత్స అనేటువంటి బ్రాహ్మణుడు. వెళ్లిన తర్వాత ఈయనేం చేస్తాడంటే వెంటనే ఇంద్రుని గురించి తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే ఈ విధంగా ఒక బ్రాహ్మణుడు నన్ను అడిగాడు, క్షత్రియుడిగా బ్రాహ్మణుడు అడిగితే కాదనడం అసలు నా చరిత్రలో ఉండకూడదు, మా రఘువంశంలో అసలు లేదు అది, ఇక్ష్వాకు వంశంలో, నాకు కాబట్టి తెచ్చివ్వండి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడంటే వెళ్ళి కుబేరునికి విజ్ఞప్తి చేసుకుని, శ్రీనివాసుడు కూడా అంతే కదా కుబేరుని అడిగింది, శ్రీనివాసుడు ఆయనకి సమస్తం ఆయన దగ్గరే ఉంది, కానీ పద్ధతి ప్రకారంగా ఆయన కుబేరుని అడుగుతున్నాడు. అలా ఇంద్రుడు అందరి దేవతలకు అధిపతి ఆయనే, ఆయన వెళ్ళి కుబేరుని అడుగుతున్నాడు అనమాట, ఈ విధంగా రఘుమహారాజుకు సహాయం చేయాలి నువ్వు అని చెప్పేసి. ఆ రఘుమహారాజుకు సహాయం చేయాలంటే వెంటనే కుబేరుడు విని రఘుమహారాజు సహాయం చేయడం అది నా భాగ్యం అని చెప్పి భావించి, నేను 14 కోట్ల బంగారు నాణాలు ఇవ్వడం అని అంటే ఏదో చేత ఇవ్వడం అని కాదు, చాలా సరళంగా మీరు మిమ్మల్ని అడిగాడు కదా, మీరు ఇంద్రుడు, మీకు వర్షం కురిపించేది ఎట్లాగో అలవాటే, ఏమి నేను నా కోశాగారం నుంచి నేను ఇచ్చేస్తాను, మీరేం చేస్తారంటే నీటి వర్షం బదులు బంగారు వర్షం కురిపించేసేయండి సరిపోతుందంటే. మామూలుగా వర్షం అంటే నీరు కురిపిస్తారు కదా, మీరు బంగారు నాణాలు వర్షంగా కురిపించేసేయండి ఒకసారి, మొత్తం ఆ రాజ్యంలో దుర్భిక్ష అంతా పోతుంది, రఘుమహారాజు కోరిక ఆ బ్రాహ్మణుడి కోరిక అన్ని నెరవేరిపోతాయని చెప్పి చెప్తాడు. చెప్తే అప్పుడు అది ఎట్లా అని అంటాడు, ఎట్లేముంది ఈ రఘుమహారాజు రాజ్యం చుట్టూ కూడా ఆపతి అనే పేరు గల వృక్షాలు ఉండేవంట, మరి ఇప్పుడు ఉన్నాయో లేదో మనకు తెలియదు, నిన్న ప్రభు చెప్తున్నట్లు వృక్ష జాతులు అంతరించిపోతున్నాయి కదా, అన్ని కూడాను కట్ 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 త్రో 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 అనే దానివల్ల ఈ ఆపతి అనే వృక్షాలు ఉన్నాయి. కుబేరుడు చెప్తాడు ఆ ఆపతి అనే వృక్షాల చుట్టూ మీరు కురిపించండి, ఎందుకంటే ఆ వృక్షాలు రఘుమహారాజు రాజ్యంలో ఎక్కువగా ఉన్నాయి, ఆ వృక్షాల చుట్టూ మీరు కురిపించేసేయండి సరిపోతాయని చెప్పి చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడంటే 3వ రోజుకి బంగారు వర్షం కురిపించేస్తాడు, బంగారు నాణ్యాలు వర్షం మాదిరి పడుతూ ఉంటాయి. మనకి మనం నీటి వర్షం గురించే విన్నాం ఇంతకాలం, లేదా వడగండ్ల వాన గురించి విన్నాం మన తలకాయల మీద పడి, అంతేగాని బంగారు నాణ్యాల వర్షం గురిస్తుంది అనమాట రఘుమహారాజు రాజ్యంలో. అప్పుడు ఆ చెట్ల చుట్టూ మొత్తం బంగారు నాణ్యాలు వర్షంగా పడిపోతే రఘుమహారాజు ఏం చేశారు, ఆ మొత్తం కూడాను ఈయన పిలిచి ఏరుకోపం అన్ని ఏం కావాలో మొత్తం అన్ని కూడా అని చెప్పేసి మొత్తం ఏరి సంచేతులు పెట్టేస్తారు. ఈయన కూడా ఏం చేశాడండి బ్రాహ్మణుడు, అందులో ఎంచడు 14 కోట్లని చెప్పి ప్రత్యేకించి ఎంచడు, ఆ మొత్తం కురిసిన వర్షం అంతా కూడా ఆయన గురుదక్షిణ కోసం కురిసిన వర్షం కాబట్టి మొత్తం బంగారు నాణ్యాలన్నీ కూడా తీసుకెళ్లి గురువుకి ఇచ్చేస్తాడు. ఎవరు ఆ గురువు పేరేమిటి, వరతంతు, ఆయనకి ఇచ్చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు, బ్రాహ్మణుడు కాబట్టి నేను అడిగింది 14 కోట్లే, నేను 14 కోట్ల బంగారు నాణ్యాలు మాత్రమే తీసుకుంటానని చెప్పి అవి తీసుకుని మిగతాన్ని నువ్వే పెట్టుకుని చెప్పి శిష్యుడికి ఇచ్చేస్తాడు. శిష్యుడు ఏం చేస్తాడంటే, నేను బ్రాహ్మణుడు నాకు డబ్బుతో పని ఏంటి, ఊరికినే నాకు విద్యతో పని కానీ డబ్బుతో నాకు పని లేదు, మీరే పెట్టుకోండి అని చెప్పి రఘుమహారాజుకి ఇచ్చేస్తాడు. రఘుమహారాజు అంటే మేము క్షత్రియులు అయ్యా, మేము ఒకసారి ఇచ్చే మళ్ళీ తీసుకో, మేము మాకు వద్దే వద్దు అంటాడు. అని అంటే అప్పుడు ఏం చేస్తాడు, ఇంకా సరే అయితే నేను బ్రాహ్మణుని పంచేది నా పని, సరే మీ ద్వారా నా పని జరిగిపోతుంది, పిలిపించండి మొత్తం రాజ్యంలో వాళ్ళని, అందరూ కరువు కాటుకెళ్తూ ఉన్నారు కదా అందరిని పిలిపించేసేయండి అందరికి పనిచేస్తామని చెప్పి అంటే ఈ విజయదశమి రోజున రఘుమహారాజు ఆధ్వర్యంలో ఏం చేస్తాడు ఈ కౌత్స అనేటువంటి బ్రాహ్మణుడు శిష్యుడు మొత్తం ఆ అయోధ్యలో ఉన్నటువంటి అందరికీ కూడా బంగారు నాణ్యాలు పంచి పెడతారు. ఆ విధంగా రాజ్యంలో మొత్తం దుర్భిక్షం అంతా కూడాను పూర్తిగా తొలగిపోతుంది, అందరు కూడాను చక్కగా సుఖశాంతులతో జీవిస్తారనమాట. అది విజయదశమి రోజు జరిగిన లీల అని చెప్తున్నారు. ఈ విధంగా విజయదశమి రోజు ఇన్ని జరిగాయి. మనకి అనుసంధానంగా రావణ సంహారం జరిగింది, మహిషాసుర మర్దనం జరిగింది. ఆ విధంగా లోపల కూడా ఉన్నారు వాళ్ళు, రావణాసురుడో లేకపోతే వాళ్ళ అన్నలో వాళ్ళ తమ్ముళ్ళు లోపల ఉన్నారు. వాళ్ళందరూ కూడాను ఆ కామక్రోధ లోపాలనేటువంటి మనలో తొలగాలి, మనం మనకి ఆధ్యాత్మిక జీవితాల్లో విజయాన్ని సాధించాలి అనేటువంటి ఉద్దేశం కోసం మన ఈ విజయదశమి నాడు అందరం కూడా రాధా గోవింద అష్టసఖి వృందాన్ని ప్రార్థిద్దాము. ముఖ్యంగా ఈరోజు మధ్వాచార్య ఆవిర్భావం, మధ్వాచార్య యొక్క లక్షణం ఏంటి అంటే ఆయన యొక్క సూచన ఈ విధంగా ద్వైతవాదం అనమాట. దాన్ని ఇంకొకటి ఏంటంటే విజయానికి కూడా గుర్తు, అది విజయం మేము గెలిచామనే దానికి కూడా అది గుర్తు మనం తీసుకుంటాం. ఆ విధంగా మధ్వాచార్యుల వారు ఆయన జన్మించ ముందుగానే ఒక భిక్షగాడు ఒక ధ్వజస్తంభం ఎక్కేసి చెప్పేస్తాడు ఊర్లో. ఏమని చెప్తాడంటే ఉడుపికి దగ్గరలో ఈ పాదక క్షేత్రం అని చెప్పి ఉంది, అక్కడ వాయుదేవుని యొక్క మూడో అవతారం రాబోతున్నాడు అని చెప్పేసి ఒక భిక్షగాడు చెప్పేస్తాడు. అతను చెప్తూ ఉంటే నారాయణ భట్ట దంపతులు వింటారనమాట. ఎవరి నారాయణ భట్ట దంపతులు అంటే మధ్వాచార్య యొక్క తల్లిదండ్రులు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే వింటారు, వాయుదేవుని యొక్క మూడో అవతారం అంటే వాయుదేవుని యొక్క ప్రథమ అవతారం హనుమంతుడు, ద్వితీయ అవతారం భీముడు, ఈయన మూడో అవతారంగా చెప్తారు, హనుమంతునిగా కూడా పేర్కొంటారు. ఈయన అవతరించబోతున్నాడు అంటే ఎవరింట్లో పుడతాడో ఏంటో అని చెప్పి వాళ్ళు వినేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇంటికి వెళ్ళిన దాకా కూడా అదే ఆలోచిస్తూ వెళ్తారు అనమాట. చివరికి జన్మించింది వాళ్ళింట్లోనే, వాళ్ళింట్లోనే జన్మిస్తే ఆ జన్మించినటువంటి పసిబిడ్డకు వాసుదేవ అని చెప్పి పేరు పెట్టి వాళ్ళు ఎంతో చక్కగా పెంచుతారు. ఆయన చిన్నప్పటి నుంచి శాస్త్రాల్లో పూర్తిగా అవగాహన కలిగి ఉంటాడు. 11 సంవత్సరానికి సన్యాసం తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత అచ్యుత ప్రజ్ఞ అనేటువంటి గురువు దగ్గర నుంచి సన్యాసం తీసుకుంటాడు. అందుకని అచ్యుత ప్రజ్ఞ అనే గురువు ఆయనకి ఏం చేస్తాడంటే పూర్ణ ప్రజ్ఞ అని చెప్పేసి సన్యాసం పేరిస్తాడు. ఆయన సన్యాస పేరు పూర్ణ ప్రజ్ఞ. ఆ సన్యాస దీక్ష తీసుకున్నటువంటి ఒక నెలకి ఏమవుతుందంటే ఎక్కడి నుంచో చాలా పెద్ద గుంపు ఒకటి వస్తుంది. వాళ్ళంతా కూడా తార్కికులు అనమాట, భయంకరమైనటువంటి తర్కాలు వాదాలు చేసేవాళ్ళు. అందరినీ కూడా నేను ఒకసోట కూర్చోబెట్టుకుని పూర్ణ ప్రజ్ఞ అందరితో వాదించి అందరినీ ఓడించేస్తాను. ఓడించేసిన తర్వాత అందరినీ ఓడించేశాను, భగవతత్వం నిలబెట్టానని చెప్పి ఎంతో ఆనందంగా ఉంటాడు. ఆయన యొక్క విజయాన్ని విని గురువు కూడా ఎంతో ఆనందపడిపోతాడు. ఆనందపడిపోయి బా వాళ్ళని వాళ్ళని ఎవరు ఓడించలేక వాళ్ళు మంచి పొగరుతో తిరుగుతున్నారు దేశం అంతా కూడా, వాళ్ళందరినీ ఓడించేసి మాకు ఇంత ఆనందం, ఎంత ఆనందం తెచ్చావంటే మాకు అసలు ఈ రోజు నుంచి నీ పేరు ఆనంద తీర్థ అని చెప్పి చెప్పేస్తాడు. అట్లా ఆయనకి ఆనంద తీర్థ అని చెప్పి పేరు వస్తుంది. ఆ విధంగా ఆనంద తీర్థగా ఆయన పేరు తెచ్చుకున్న తర్వాత ఆయన వేదాలన్నీ కూడా చూస్తూ ఉంటారు. వేదాలన్నీ కూడా సక్రమంగా తెలియజేసి వాటిని జనాల్లో ప్రచారం చేసేటువంటి వ్యక్తికి మధ్వ అని చెప్పి పేరు పేర్కొనబడిందంట వేదాల్లో. ఈ మధ్వ అనే పేరు ఆయనకి ఆయనే ప్రజెంట్ చేసుకున్నటువంటిది. చూడండి వేదాల్లో నా పేరు ఉంది, చూడండి మధ్వ అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ నేను ఆచార్యుని కాబట్టి ఈ విధంగా నా పేరు మధ్వాచార్య అని చెప్పి ఆయనే ప్రతిపాదించుకున్నారు. ఆయన తనకి పేరుని వేదాల నుంచి చూపించారనమాట. ఆయన ఉపనిషత్తులకి వేదాలకు అన్నిటికీ ఆయన భాష్యం రాశారు. ఒకసారి ఆయన విధంగా భాష్యం రాసి అన్నిటికీ కూడా భాష్యం రాసి చివరికి భగవద్గీత కూడా చక్కటి భాష్యం రాశారు. ఆయన భాష్యం రాసి బద్రి వెళ్లి అక్కడ ఆయన వ్యాసునికి చూపిస్తారు ఆ భాష్యం. ఈ విధంగా నేను చూడండి భగవద్గీతకి రాశాను అని చెప్పి ఆయన అంతా చూస్తారు. చూసిన తర్వాత అందులో ఏమని రాసి ఉంటుందంటే భగవద్గీత గురించి, భగవద్గీతకు ముందు ఉపోద్ఘాతం ఉంటుంది కదా, అంటే రచయిత రాసేటువంటివి, అందులో ఏమని రాశారంటే భగవంతుని యొక్క సర్వశక్తుల యొక్క కృపతో నేను ఈ భగవద్గీత రాశాను అని చెప్పి రాస్తారు. వ్యాసులు ఏం చేస్తారంటే కొట్టేసేది, భగవంతుని యొక్క అంశ మాత్రం శక్తి యొక్క కృపతో నేను ఈ భగవద్గీత రాశానని చెప్పి రాసుకోవాలండి, కొట్టేసి అది రాస్తారు అనమాట. ఏదో భగవంతుని యొక్క సర్వశక్తి వచ్చి నీ మీద పడిపోతే నువ్వు భగవద్గీత రాయలేదు, ఆయన యొక్క అంశం, ఒక చిన్న కృప అంశ మాత్రం శక్తి నీకు వస్తేనే నువ్వు ఈ భగవద్గీత ఇన్ని శాస్త్రాలు ఇటుకి వ్యాఖ్యానాలు నువ్వు రాస్తున్నావు అని చెప్తారు. చెప్పిన తర్వాత అప్పుడు ఆయన అంగీకరించి తిరిగి వచ్చేస్తారు. ఉడిపి వచ్చిన తర్వాత ఉడిపి దగ్గర సముద్రంలో ఆయనకి ఒక కృష్ణుడి మూర్తి దొరుకుతుంది అనమాట. అప్పుడు ఆయన ఏం చేస్తారు, ఈ కృష్ణమూర్తిని ప్రతిష్ఠించాలని చెప్పి ఉడిపిలో ఆ కృష్ణమూర్తిని ప్రతిష్ఠిస్తారు. దాన్ని మనం ఏమంటాం ఉడిపి కృష్ణ అని చెప్పేసి అంట. ఉడిపి కృష్ణుని ప్రతిష్ఠించి మధ్వమఠాన్ని చక్కగా స్థాపించి మళ్ళీ తిరిగి భద్రికాశ్రమం వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు దారిలో ఏమైంది, గంగానది దాటాల్సి వస్తుంది. అప్పుడు గంగానదికి అవతల ఉంటుంది మహమ్మది రాజులు ఉంటారు, గట్టి కూర్చొని ఉంటారు. ఎవరైనా హిందూ గానా గంగానది దాటితే వాళ్ళని చంపేస్తారనమాట. అప్పుడు ఈయన ఏం చేస్తారంటే ఎవరు ఏం చేయరు, నేను దాటుతానని చెప్పి గంగానది దాటుతారు. దాటగానే ఆయన బంధించి రాజు దగ్గరికి తీసుకెళ్తాడు. మహమ్మది రాజును చూసి ఆయన భయం లేకుండా మాట్లాడతాడు. ఏమంటాడంటే, నా దేవుడు మొత్తం ప్రపంచాన్ని అంతటిని కూడా ప్రకాశింపజేస్తున్నాడు, అటువంటి దేవుడు నాకున్నప్పుడు మనకున్నప్పుడు నాకు భయం ఎందుకు, నీ సైనికులకి భయం ఎందుకు, నీకు మాత్రం భయం ఎందుకు అని చెప్పేసి అంటాడు. నీకు కూడా భయమే కదా, ఎవరన్నా హిందువులు ఇటు దాటిస్తే నన్ను ఏదో జయిస్తారని కదా భయపడుతున్నావు, దానికి కదా అందరిని మందిస్తున్నావు నువ్వు. నీ సైనికులు అంతే కదా భయంతో ఎప్పుడు అప్రమత్తంగా ఉన్నారు. కాబట్టి లోకాలన్నీ ప్రకాశింపజేసే భగవంతుడు మనకి నీకు నాకు ఉండగా నాకు కానీ నీ సైనికులు కానీ నీ కానీ భయం ఎందుకయ్యా అంటాడు. ఆ మాటకు అతను ఎంతో ప్రభావితం అయిపోయి ఆయన మధ్వాచార్యులు వారిని పూజించి దగ్గరుండి తీసుకెళ్తాడు, పొద్దున్నర దగ్గరుండి పంపిస్తాడు అనమాట. ఈ విధంగా ఆయన కలియలో ఎన్నో జరిగాయి. ఈ మధ్వాచార్యుల నుంచి కూడా మనకు అర్థమయ్యేటువంటిది ఏమిటంటే, పూర్తిగా మనము భగవంతునికి సేవలో నిమగ్నమైనప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ వాటన్నింటినీ కూడా తట్టుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు. అన్ని ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ విజయం సాధించవచ్చు. ఈ విజయదశమి రోజున మనము ఈ ఏవైతే కామక్రోధ లోపాలు అనేటువంటి మనకి పట్టినటువంటి పేడు ఉందో దాన్ని తొలగించుకొని మన ఆధ్యాత్మిక జీవితాల్లో ప్రతి ఒక్కరూ కూడా విజయం సాధించాలని చెప్పి కోరుకుంటూ, మనమందరం కూడా ఆ రాధాగోవిందులు దర్శనానికి సిద్ధంగా ఉన్నారు, వారిని మనమందరం కూడా అదే భావనతో ప్రార్థిద్దాం. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతంకి, శీల ప్రభుపాదికి, శీల మధ్వాచార్య ఆవిర్భావ మహామహోత్సవకి, పరమ పూజ భక్తస్వరూప దామోదర మహారాజ్ శిరోభావ మహామహోత్సవకి, శీల ప్రభుపాదికి, అనంత కోటి వైష్ణవ బృందకి నితాయి గౌర్ ప్రేమనందేరే.